ఐదో అధ్యాయము తెసలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము 23వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకోవాలి. 23 నుంచి చివరి వరకు. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచను గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయము. సహోదరులరా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకందరికీ వందనాలు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవన్నని ప్రభు పేరట మీకు అనుబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ వాక్య భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆత్మదేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. తల్లో ఉంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, తేగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు, నూతన మాసాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ప్రభు, గత నెలంతా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. పరిచర్లు మీరెంతో సహాయం చేశారు, మీకు వందనాలు. జూలై 12వ తేదీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండే జూలైలో మీరు ప్రవేశపెట్టారు మిమ్మల్ని స్తుతిస్తూ. ప్రత్యేకంగా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానం చదివిన వాక్య పఠనం మాకు అర్థమగినట్లుగా వాక్య ధ్యానం మధురముగా ప్రభు మీరు ఉంచమని, వచ్చిన వారందరినీ మీరు బలపరచండి, రావలసిన వారి మీద కనికరపడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రిని. ఆమేన్, ఆమేన్. మనం తెసలోనిక మొదటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు 5వ అధ్యాయం చివరి భాగాన్ని ఈరోజు చదివి చదివాం. దీంతో ఈ పత్రిక ధ్యానం ముగించబడతా ఉంది. సో పత్రిక చివరిలో ముగింపులో ఉన్నాం కాబట్టి ఒకసారి 5వ అధ్యాయంలో ఆయన మాదిరి విషయాలు చాలా ప్రాముఖ్యంగా తెసలోనిక సంఘం కొరకు మాట్లాడుతున్నప్పుడు మంచి మాదిరి ఎలా ఉండాలో, తన మాదిరి పౌలు యొక్క మోడల్ లైఫ్ ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అట్లాగే సంఘం విశ్వాసులు మాదిరిగా ఎలా జీవించాలో కూడా ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అందులో పౌలు యొక్క మాదిరి తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఈ తెసలోనిక సంఘం ఏ విషయాల్లో మాదిరిగా ఉందో చాలా విషయాలు రాయబడ్డాయి. అట్లాగే 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో మాదిరి సేవకుడు, మాదిరి సంఘం కొరకు మొదటి అధ్యాయంలో రాయబడితే 2వ అధ్యాయం 1 నుంచి 10 12 వచనాల్లో మాదిరి సేవకుడు, మాదిరి బోధకుడు ఎలా ఉండాలో, పౌలు ఎలా ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 3వ అధ్యాయం వరకు పౌలుకున్న భారం, పౌలు యొక్క భారాన్ని ఆయన అక్కడ వెల్లడి చేస్తూ వచ్చాడు. మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత మాదిరి సంఘం, మాదిరి సేవకుడు, అలాగే సేవకుని యొక్క భావం కొరకు 3 అధ్యాయాలు రాయబడితే మనకి ఆ సంఘ విశ్వాసం ఉద్దేశించి మాదిరిగా ఎలా జీవించాలో అన్న విషయాన్ని ఆయన నేర్పిస్తూ వస్తున్నాడు. 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో పరిశుద్ధంగా నడుచుకోవటం ఎలాగా, పరిశుద్ధంగా నడుచుకోవడం కొరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధమైన జీవితాన్ని ఎట్లా జీవించాలో చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అట్లాగే 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ప్రేమలో ఎలా నడుచుకోవాలో, ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలో రాయబడింది. తర్వాత 11వ వచనాల్లో మాదిరిగా ఎలా ఉండాలి, 13 నుంచి 18వ వచనాల్లో నిరీక్షణ కలిగిన వారు ఎలా జీవించాలి, ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎలాగ మనం స్థితపడాలో రాయబడ్డ మాటలు. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనాలు వెలుగు సంబంధులు ఎలా నడుచుకోవాలి, వెలుగు సంబంధులు జీవన విధానం ఎలాగుందో రాస్తూ వచ్చాడు. అట్లాగే 12 నుంచి 28వ వచనాల్లో చాలా విషయాలు మనం విధేయత కలిగి ఎలా నడుచుకోవాలో, మన పై వారికి ఎలా లోపడాలి, మన తోటి వారితో పరిచయంలో మన తోటి వారితో ఎట్లా ఉండాలి, మనం నడక ఎలాగుండాలి, మా వెలుగు సంబంధుల జీవన విధానం ఎలా ఉండాలో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ పత్రిక చివరి మాటలు 1వ తెస్సలోనికా 5వ అధ్యాయము 23 నుంచి 28వ వచనాల్లో ఇక ఫైనల్ వర్డ్స్ తెస్సలోనిక సంఘానికి పౌలు ఈ పత్రిక ద్వారా చివరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చివరి మాటలు ప్రార్థన, బెనిడిక్షన్ మనం చూస్తాం. ఈ పత్రిక ముగింపులో పౌలు యొక్క ప్రార్థన, పౌలు యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కాబట్టి 5వ అధ్యాయము 23వ వచనంలో పౌలు యొక్క ప్రార్థన మనం చదవాలి. ఆయన ప్రార్థన, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, అది ఆయన ప్రార్థన. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పౌలు యొక్క ప్రార్థనలు ఏముందంటే వారు పరిశుద్ధులుగా సంపూర్ణంగా తీర్చబడాలి. పరిశుద్ధత కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు పరిశుద్ధతను అంత స్పష్టంగా చూడలేము, సత్యాన్ని అంత స్పష్టంగా చూడలేము. యేసుక్రీస్తు ప్రభు బోధలు, అపొస్తలుల బోధల్లో చాలా స్పష్టంగా సత్యాన్ని మనం చదవగలుగుతాం, చాలా స్పష్టంగా మనం విషయాలను గమనించగలుగుతాం. అందుకొరకు నేను చాలా సార్లు జ్ఞాపకం చేసేది, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, కొత్త నిబంధన వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం ఎంతైనా మేలుగా ఉంటుంది. ప్రభు బోధలు ఉన్నాయి అక్కడ, అపోస్తలు బోధలు ఉన్నాయి అక్కడ. సామెతల గ్రంథం చదువుకోవడానికి చాలా బాగుంది. మనం అధ్యాయాలు వెంబడి చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి సామెతల గ్రంథంలోకి వచ్చాం. సూక్తులు వినడానికి చాలా బాగుంటాయి. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు. అది పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదంటే రాయించాడు, కానీ సర్వసత్యంలోకి ఆయన నడిపించింది భూమి మీదకి వచ్చి అపోస్తల ద్వారా రాయించడం ద్వారా. కాబట్టి కొత్త నిబంధనలో ప్రాధాన్యతలు చాలా బాగా అర్థం చేసుకోగలం. పౌలు సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తారంటే, సంఘమా మీరు పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వాలి, అది నా ప్రార్థన. పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వాలి అన్నది ఆయన ప్రార్థన. ఈ పత్రికలో పరిశుద్ధత కొరకు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడగలిగితే 4వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత అది దేవుని చిత్తము అని మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా ఏ విషయంలో పరిశుద్ధత, అన్ని విషయాలు పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ రాయబడ్డ హెచ్చరిక ఏంటంటే, నాలుగవ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత దేవుని చిత్తముగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఒకటే, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. లోకంలో మారిపోయిన కాలమానాన్ని బట్టి విపరీతమైన పోకడలున్నాయి. విచ్చలవిడితనం ఉంది. దేవుని బిడ్డలుగా మనం అలా ఉండడానికి వీల్లేదు. మనం ఎదగాలి, పరిశుద్ధతలు ఎదగాలి. మనం సంపూర్ణమవ్వాలి, పరిశుద్ధతలో సంపూర్ణమవ్వాలి. ఆ మాట చూడగలుగుతున్నాం. ఎట్లాగా పరిశుద్ధంగా జీవించడం సాధ్యం? పాపపు లోకంలో పరిశుద్ధంగా జీవించడం ఎట్లా సాధ్యమవుతుంది అని కూడా ఈ వాక్య భాగంలో రాయబడింది. దాన్ని మనం గమనించడం మేలు. కాబట్టి తెస్సలోనికా మొదటి పత్రిక ఐదవ అధ్యాయము 23వ వచనం, 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. కాబట్టి పరిశుద్ధతకు ఆధారం, పరిశుద్ధతకు సహకారం ఎక్కడ మనం పొందుకుంటామంటే దేవుడి నుంచి. ఆయనే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధత మనంతట మనం సంపాదించుకునేది కాదు, కాపాడుకునేది కూడా కాదు. కానీ ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందుకోలేని పరిస్థితిలో ఆయనే మనల్ని పాపులుగా ఉండగా మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి, అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పాప క్షమాపణ పొందుకున్నాం, పరిశుద్ధులుగా తీర్చిపడ్డాం. దేవుని కార్యం. దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు, దేవుడు పరిశుద్ధుడుగా తీర్చేవాడు అని ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. అదే పౌలు యొక్క ప్రార్థన, దేవుడు మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్నది పౌలు యొక్క ప్రార్థన. రెండవది, మనం పరిశుద్ధులుగా జీవించడానికి, పరిశుద్ధులుగా తీర్చబడడానికి ప్రభు అయిన యేసు మూలమైతే, రెండవది దేవుని వాక్యంలో మనం చూసే మరొక సహకారం దేవుని వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదవాలి. 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదవాలి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. ప్రతిష్ట చేయడం అంటే శాంక్టిఫై దెమ్, ప్రత్యేకపరచడం. పరిశుద్ధత అన్నదానికి ఆ మూలంలో రాయబడ్డ మాట సెట్ అపార్ట్ అంటే వేరుగా జీవించటం. బురదలో తామర వలె, అట్లాగే ఉప్పు నీటిలో ఉన్న చేప వలె. ఎట్లాగైతే ఆ నీటిలో ఉన్న, బురదలో ఉన్న అవి ఆ స్వభావాన్ని అంటించుకోవో, అట్లా ఉండాలి. దేవుని వాక్యం సత్యం. ఆ వాక్యంలో మనం నిలిచి ఉంటే మనం పరిశుద్ధంగా జీవించడం సాధ్యమవుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన. యోహాను 17వ అధ్యాయంలో వారిని సత్యమందు ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అని ప్రభు ప్రార్థన చేస్తున్నారు. అపొస్తలుల కార్యాలు గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదివితే, అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదివితే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. రెండు విషయాలు రాయబడుతున్నాయి. ఒకటి, సంగమా మిమ్మను ప్రభు చేతులకు అప్పచెప్తున్నాను. రెండు, ప్రభు కృపావాక్యానికి మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగచేయుటకును, పరిశుద్ధపరచబడ్డ వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆయన అభివృద్ధి కలగజేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. అట్లాగే వాక్యం రెండు విషయాలు, మిమ్మను దేవునికి ఆయన కృపావాక్యానికి, రెండు, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇచ్చిన సాధనాలు. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. రెండు, అంటే రక్షణ పొందడానికి ముందటి పాత జీవితానికి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. రక్షించబడ్డ తర్వాత యేసుక్రీస్తు ప్రభువులో కొనసాగడానికి ఆ ప్రభు మనకిచ్చిన సహకారం దేవుని వాక్యం. వాక్యం మన పాదానికి దీపం, మన త్రోవకు వెలుగు. కాబట్టి వాక్యం పరిశుద్ధతలో నడవడానికి, కొనసాగడానికి ఆ సాధనముగా చూడగలుగుతున్నాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదివితే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే, 20, 21వ వచనాల్లో దేవుని వాక్యం కొరకు రాయబడిన మాట. 19వ వచనం, యేసుక్రీస్తు ప్రభు రక్తం కొరకు రాయబడిన మాట, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం, పాపం నుంచి విమోచించబడ్డాం. 2వ మాట 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడకమునిపై నియమింపబడిన గాని తన్ను మృతుల్లోనుంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందించబడినవి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. 19వ వచనం 20వ వచనాల్లో ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డా. 22వ వచనాల్లో మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన వారుగా వాక్యం ద్వారా జీవించటం సాధ్యమవుతుందని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కావున ప్రియారా, వాక్యంకి వచ్చేసరికి మీరు సత్యములకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి, సత్యానికి విధేయులైతే మనసు పవిత్రంగా జీవించడం, మనసు పవిత్రంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని యొక్క సహాయం. రెండు, వాక్యం యొక్క సహాయం. కాబట్టి రెండు మనం పరిశుద్ధంగా జీవించడానికి సహకారులుగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. పౌలు భక్తుడు అందుకే సంఘాన్ని ప్రభువుకు అప్పగించారు, రెండు, ఆయన కృపావాక్యానికి అప్పగించాడు. ఈరోజు మన చేతిలో ఉన్న వాక్యం దైవం, యేసుక్రీస్తు ప్రభు వాక్యమే దైవము అని రాయబడింది. వాక్యము దేవుడై ఉండేను. కావున వాక్యాన్ని మనం చదవటం నిర్లక్ష్యం చేస్తే, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తే, వాక్య అధ్యయనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రార్థన నెరవేరదు. సమాధానకర్త దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచిన గాక అన్న మాట దగ్గర అవును, దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. దానికి దేవుడు చేసిన కార్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అపవిత్రీకరణ. తర్వాత మన బాధ్యత ఏంటి? అందులో కొనసాగడానికి దేవుని మనసు అర్థం చేసుకోవడానికి వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవటం చాలా కీలకమైనదిగా మనం చూడగలుగుతున్నాం. మళ్ళా మరో వాక్యం, తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మరొక మాట రాయబడింది. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ రాయబడ్డ మాట, సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనం పరిశుద్ధంగా జీవించటం మాత్రమే కాదు పౌలు యొక్క ప్రార్థన, మనం పరిశుద్ధతలో సంపూర్ణం అవ్వాలి. పరిశుద్ధతలో సంపూర్ణం అవ్వాలి అంటే అర్థమేంటి, కొలమానం ఏంటి? కింద మరొక మాట రాయబడింది, 2వ మాట, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడటం అంటే మూడు విషయాల్లో సంపూర్ణత ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి శరీరం విషయంలోను, ఆత్మ జీవము శరీరం విషయంలో మనం సంపూర్ణంగా పరిశుద్ధం అవ్వాలి అన్నది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మూడు విషయాలు మనం బాగా ఎరుగుదు, శరీర శుద్ధి విషయంలో ఎవరు చెప్పాల్సిన అవసరం లే. ప్రతిరోజు మనకు అలవాటు ఉంది, ప్రతిరోజు పళ్ళు తోముకోవడం మనకు తెలుసు, ప్రతిరోజు స్నానం చేయడం మనకు తెలుసు, ప్రతిరోజు శరీరాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమాలు తప్పకుండా మనం చేస్తున్నాం. ఒక్కరోజు శరీరాన్ని శుభ్రంగా చేసుకునే కార్యక్రమాలు చేయకపోయినా శరీరం ఎట్లా ఉంటుందో, ఎట్లాగ స్మెల్ వస్తుందో, ఎట్లాగ అనీజీగా ఉంటుందో మనకు తెలుసు. మరొక రెండు విషయాలు రాయబడుతున్నాయి, శరీరం మాత్రమే కాదు, మొదటి మాట ఆత్మ జీవము శరీరము. ఆత్మ జీవము శరీరము ఆ మూడు కూడా మనం సంపూర్ణంగా పరిశుద్ధం అవ్వాలి అన్న విషయం వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. శరీరం శుద్ధి మాత్రమే కాదు, అందుకే మన హృదయాన్ని ఎప్పుడూ ప్రార్థనలో పరీక్ష చేసుకోవటం, ఏ విషయాలు హృదయం దోషారోపణ చేస్తా ఉందో ఆ విషయాలు ఒప్పుకోవటం, ఏది కప్పుకోకుండా ఆయన దగ్గర ప్రతీది ఒప్పుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. చేయరాని పాపాలు మనం చేస్తే వాటిని తప్పకుండా ఒప్పుకుంటాం. 2వ మాట మనకు అర్థం కావాల్సింది, చేయాల్సిన బాధ్యత చేయకపోవటం. పాపం చేయడమే మాత్రం అది కాదు, మేలు చేయకపోవడం కూడా, ఆజ్ఞను పాటించకపోవడం కూడా. ఆజ్ఞాతిక్రమే కాదు, ఆజ్ఞను పాటించకపోవడం కూడా పాపం. ఇక్కడ మన పాత్ర కూడా రాయబడింది, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇందులో మన బాధ్యత ఏంటి? పరిశుద్ధత విషయంలో అంతా దేవుడే చేస్తాడా? మనం ఏమైనా చేయాలంటే తప్పకుండా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూడాలి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామును ఒప్పుకోను ప్రతి వాడు దుర్నీతి నుంచి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉంది. మన బాధ్యత ఏంటి? మనం దుర్నీతికి దూరంగా ఉండాలి, మనం దుర్నీతి నుంచి తొలగిపోవాలి. మనం పాపంలో కూరుకుపోతూ దేవుడు నాకు సహాయం చేయాలనుకోవడం బుద్ధిహీనమైన ప్రార్థన. మనం దుర్నీతికి దూరంగా ఉండటం మన వంతు, ప్రభు సహాయం కూడా ఉంటుంది, మన పాత్ర కూడా ఉంది. 21వ వచనంలో రాయబడిన మాట, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడలా. తన్ను తాను, ఇది మన రెస్పాన్సిబిలిటీ, తన్ను తాను పవిత్రపరచుకునే ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. తన్ను తాను పవిత్రపరచుకోవటం. 19వ వచనంలో దుర్నీతి నుంచి తొలగిపోవటం, 23వ వచనంలో నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపోము, యవనేచ్ఛల నుంచి పాపపు ఇచ్చల నుంచి పారిపోవటం మన వంతు. ఎక్కడికి పారిపోవాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. పరిశుద్ధుల సహవాసం కొరకు ఆరాటపడాలి. పరిశుద్ధుల సహవాసం కొరకు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో సహవాసం కలిగి ఉండడానికి ఆరాటపడాలి. ఇది మన బాధ్యతగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం సంపూర్ణమైన పరిశుద్ధతలోకి రావాలన్నది పౌలు భక్తుని యొక్క ప్రార్థన. మనం వ్యక్తిగతంగా నేను పరిశుద్ధతలో ఎదుగుతున్నానా, సంపూర్ణ అవుతున్నానా, సంపూర్ణంగా పరిశుద్ధుని అవుతున్నానా, ఈ మూడు విషయాలు శరీర విషయంలో, ఆత్మ విషయంలో, జీవ విషయంలో నేను నిందారహితుడిగా రాయబడ్డ మాట ప్రభు అయిన యేసు రాకడయందు. అది ప్రభు ఈ రోజు నన్ను పిలిస్తే, ప్రభు నన్ను ఈ సంవత్సరం పిలిస్తే, ఎప్పుడు ఆయన నన్ను పిలిచినా నేను ఆయనకి తగిన దానిగా, తగిన వాడిగానే ఉంటానా అన్నది మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని ప్రభు వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి సంపూర్ణంగా మనం కాపాడబడాలన్నది పౌలు యొక్క ప్రార్థన. అట్లాగే మిగతా పత్రికల్లో కూడా ఆయన రాస్తున్నాడు. మనం ఆయన సంఘాలు, అన్ని సంఘాల విషయంలో పౌలుకున్న ప్రత్యక్షతను బట్టి దాని కొరకు ఆయన మిగతా పత్రికలో కూడా రాస్తున్నాడు. తెసలోనిక, యూదాపత్రిక, యూదాపత్రికలో మనం చూడాలి, కొలసి పత్రికలో మనం చూడగలం. ఇదే పత్రికలో ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం. తెసలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం, 12, 13 కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అక్కడ రాయబడిన మాట మీ హృదయములను పరిశుద్ధత విషయంలో అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై ఆ పరిశుద్ధత ప్రభువు రాకడ కొరకు రాస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. తెసలోనిక మొదటి పత్రికలో ప్రతి అధ్యాయంలో 2వ రాకడ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. 2వ రాకడ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 4వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూడగలం. 4వ అధ్యాయము 16, అర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పరలోకు నుంచి ప్రభు దిగి వచ్చును. 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ మాట రాయబడింది. 5వ అధ్యాయము 23వ వచనంలో 2వ భాగం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండటకు కాపాడబడునుగాక. 2వ రాకడ వెలుగులో ఎప్పుడు మరణం సంభవించినా, ఎప్పుడు ప్రభు రాకడ సంభవించినా, సంఘం ప్రతి విశ్వాసి పరిశుద్ధతలో సంపూర్ణమవ్వాలి. ఆత్మ జీవము శరీరము నిందారహితముగా కాపాడబడాలి. అలాగా మనం సిద్ధపడాలని వాక్యంలో హెచ్చరిక చేయబడతా ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే, 22వ వచనాన్ని చదివితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని పాప పరిహారం జరిగించి దేవునితో మన సమాధాన పరిచాడు. పరిశుద్ధత అది అల్టిమేట్ క్రైటీరియాగా మనం చూస్తున్నాం. నేను మాట మాట్లాడతాను. పరలోక పట్టణం పరిశుద్ధ పట్టణముగా, దూతలు పరిశుద్ధ దూతలుగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధతకి భూమి మీద విలువ లేదు, పరిశుద్ధతకు భూమి మీద విలువ లేదు, డబ్బుకు విలువ ఉంది భూమి మీద. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని సామెతల గ్రంథంలో చదివితే, అంటే ఐశ్వర్యం అంటే ఏంటి, ఒక ఆవిడ ఇలా అంటుంది కొలసి పత్రిక 3వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని, యేసుక్రీస్తు ప్రభువుల ఐశ్వర్యం ఉన్నాయి కదండి, ఏంటి ఐశ్వర్యం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఏమి రాయబడింది అక్కడ, బుద్ధి సంపదగా రాయబడింది, జ్ఞానం సంపదగా రాయబడింది. బుద్ధి జ్ఞానం పక్కకు పోయే సర్వ సంపదలు అక్కడ ఉన్నాయిగా, వెండి బంగారం సర్వ సంపదలు అన్నప్పుడు మీరు డబ్బులు కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎంత వెండి ఉంది, ఎంత బంగారం ఉంది, పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏముంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. మనం లోకంలో ఏవైతే సంపదలుగా చూడలేకపోతున్నామో ఆత్మీయమైన సొత్తు ఆయన దగ్గర ఉంది. పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాప క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ప్రతి పాపానికి పరిహారం పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం తండ్రిని కలుసుకోగలుగుతాం. ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే పునరుత్థానం, ఆయనే. యేసుక్రీస్తు ప్రభు ఎంత ఐశ్వర్యవంతుడో అర్థం కావాలి. అక్కడ పరలోకానికి పరిశుద్ధత క్రైటీరియాగా కనబడుతూ ఉండగా, ప్రభువు మనల్ని పరిశుద్ధపరచువాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఎందుకోసం వచ్చాడు, మనకు ఆస్తులు ఇవ్వడానిక, మనకు ఆస్తులు ఇవ్వడానికి రాలా. ఎందుకోసం భూమి మీదకి వచ్చాడు, మన పాపాలను ఒప్పింప చేయడానికి, మనల్ని సర్వసత్యంలో నడిపించడానికి, మనలో శరీర కార్యాలు శరీర కోరికలు శరీర ఆశలు తీర్చుకోవడం కొరకు కాదు, శరీర కార్యాల కొరకు కాదు, ఆత్మ ఫలం. గలతి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు పాపాల చిట్టా కనబడుతుంది. 22వ వచనంలో ఆత్మఫలం, ఆత్మఫలం. అందులో డబ్బులు వచ్చేవేమున్నాయి, ఆత్మఫలంలో డబ్బులు వచ్చేవి లేవు, అన్ని ఆత్మ సంబంధమైనవే. ప్రేమ సంతోషం, ప్రేమ వల్ల డబ్బులు వస్తాయా డబ్బులు పోతాయా, ప్రేమ ఇచ్చి చూపించాలి, ఖర్చు పెట్టాలి. అవునా ప్రిలరా, అర్థం చేసుకుందాం. కొత్త నిబంధన వెలుగులో పౌలు భక్తుని యొక్క ప్రార్థన వెలుగులో మనం పరిశుద్ధత ఎంతో విలువైనదిగా శ్రేష్టమైనదిగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యువతీ కాలం దేవుని బిడ్డలుగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన మనం భయంకరమైన పాపపు లోకంలో అన్ని విధాలుగా ఇట్టే చెడిపోవడానికి ఆస్కారం ఉన్న లోకంలో, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, మొబైల్ ఫోన్, లోక స్నేహాలు, లోక పోకడలు, మీడియా, సినిమాలు, పాటలు, బూతు పాటలు, ఇవన్నీ హృదయాన్ని మనసును శరీరాన్ని పాడు చేయడానికి విపరీతంగా దాడి చేస్తూ ఉండగా, మన ప్రార్థన, సంఘం గురించిన మన ప్రార్థన, వ్యక్తిగతంగా మన ప్రార్థన పరిశుద్ధతలో సంపూర్ణమవ్వాలి. ప్రభు రాకడలో ఆత్మ శరీరం జీవం సంపూర్ణంగా పరిశుద్ధంగా కాపాడబడాలి. అది పౌలు యొక్క ప్రార్థనగా ఉంది. మనం కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి మంచిది. లోకానికి సంఘానికి తేడా అదే. సంఘం విషయంలో ప్రభు యొక్క ఉద్దేశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవరనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. పరిశుద్ధతే గొప్ప అలంకారంగా ఉంది, పరిశుద్ధతే గొప్ప అలంకారంగా ఉంది. కాబట్టి మేము అంతగా ఉండలేమండి, కొంత మాత్రమే ఉండగలుగుతాం. అన్ని విషయాలు పరిశుద్ధంగా ఉండలేము అని ఒకవేళ మీరు భావిస్తే మనల్ని మనం మోసం చేసుకోవడం. పరిశుద్ధత సంపూర్ణంగా ఉండాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతలో క్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోకి రావాలి. ఆయన ఎట్టివాడో మనం అట్టివారిగానే ఉండాలి, ఆయన పొలిని వారిగానే ఉండాలి. రాయబడ్డ మాట గంభీరమైన మాట, ఏ మచ్చ, ఏ తాగు, ఏ కలంకం, ఏ ముడత మనలో కనబడడానికి వీల్లేదు. సాధ్యమా? అవును, సాధ్యమే. అందుకే ఈ ఉదయకాలం మనం చదువుతున్న ప్రార్థన, పౌలు యొక్క ప్రార్థన మన ప్రార్థన ఉండాలి. వాక్యం మనల్ని చాకలి వాడిని సబ్బు, వాక్యం మనల్ని చక్కగా తోముతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఆ రక్తంలో మన వస్త్రాలు తెల్లనివిగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని చక్కగా ఒప్పింపు చేస్తాడు. మనం కప్పుకోకుండా ఒప్పుకోవడం మన వంతు. పరిశుద్ధుల సంఘ సహవాసం నా వల్ల ఎందుకు కాదు అనడానికి వీలు లేకుండా ఎంతో మంది చక్కటి మాదిరి చూపిస్తారు, ఎంతో మంది చక్కటి మాదిరి చూపిస్తారు. రాత్రి ఒక షాప్ దగ్గర నిలబడి ఉంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, యాక్సిడెంట్ కేసుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే గుద్దునోడి దగ్గర బాధితారు, గుద్దించుకునేవాడి దగ్గర కూడా బాధితారు. అంటే బాధడం అంటే డబ్బులు పిండుతారు. ఎవరు యాక్సిడెంట్ లో బాధితుడు బలైపోతాడు, నిందితుడు బలైపోతాడు, ఇద్దరిని గుంజుతారు అని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. అనుభవం ఆల్రెడీ దెబ్బతిన్నాడు, ఆ అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాము అనాలా? అట్లాగే ఉంది లోకం, అట్లాగే ఉంది మా పరిస్థితులు, అలాగే ఉన్నాయి. కానీ ప్రభువు ప్రత్యేకపరచుకున్నాడు, అక్కడే ఉంటాం, అక్కడే ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదు. ప్రభు బిడ్డలో పరిశుద్ధతలో సంపూర్ణం, పరిశుద్ధతలో ఎదగాలి, ఎదగాలి. ఉదయకాలం ఎక్కడైనా ఆత్మదేవుడు మన లోపాలను ఇది నాకు నచ్చట్లేదు అని ప్రభువు చూపిస్తా ఉంటే, నేను నాలుగు విషయాల్లో బాగున్నానుగా, నాలుగు విషయాలు చెడిపోతే ఏమైందిలే, నో. పరిశుద్ధతలో సంపూర్ణం అవ్వాలి. నేను శరీరాన్ని చాలా శుభ్రంగా చూసుకుంటున్నానుగా, మనసులో చెడిపోతే ఏమైందిలే, నో. మన శరీరం, మన ఆత్మ, మన జీవం, మూడు ప్రభు యొక్క రాకడలో ప్రభు ఎప్పుడు పిలిచినా సరే ఏ లోపం మనలో కనబడడానికి వీల్లేదు. అలాంటి గొప్ప హై స్టాండర్డ్ లివింగ్ దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. అలా ఉండడానికి ప్రభు మనకు కూడా సహాయం చేయాలి. అట్లాగే తర్వాత వాక్య భాగాలు మన అమలు వాక్యం, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ప్రార్థన, 24వ వచనం, మిమ్మను పిలిచివాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయము. మిమ్మను పిలిచివాడు నమ్మకమైన వాడు కాబట్టి అలాగు చేయము. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన మనకు మాట ఇచ్చాడు, ఆయన మనకు మాట ఇచ్చాడు. ఆయన మనల్ని అలాగే నిలబెడతాడు. ఆయన మారిపోడు, మనం కూడా మారిపోవడానికి వీల్లేదు. ఈ ఒకరోజు దేవుడు పరిశుద్ధంగా ఉంటాడు, లేకపోతే కొంతకాలం దేవుడు పరిశుద్ధంగా ఉంటాడు, తర్వాత దేవుడు పరిశుద్ధంగా ఉండడు అనడానికి వీలు లేదు, అనడానికి వీలు లేదు. ఆయన నిన్న, నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడేదో అననీయ సప్పీరాలు ఆ సాతాను మాట విని డబ్బులు దాచుకుంటే రక్తం కక్కొని చచ్చారు, అప్పుడు మాత్రమే దేవుడు అలా ఉన్నాడు, ఇప్పుడు అలా లేడు అనడానికి వీలు లేదు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్, మార్పు చెందిన దేవుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిశుద్ధతను అపరిశుద్ధతను ప్రేమిస్తున్న మనల్ని ప్రేమించటం ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదు. మనకు మన దేవునికి మధ్య అడ్డుగోడలు మన పాపాలే. వాటిని మన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయడానికి వీలు లేదని ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులరా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. నేను ఉన్నా నేను లేకపోయినా, ఎవరో చూస్తున్నారు కాబట్టి పరిశుద్ధత, ఎవరో చూడకపోతే పరిశుద్ధత కాదు కాదు. అలాంటి వేషధారి జీవితం ఉండడానికి వీల్లేదు. లేని సమయంలో కూడా మీరు మీ రక్షణను కొనసాగించండి అని మాట చూస్తున్నాం. 13, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు గాను నిష్కలంకులు గాను అనిందిరునైన దేవుని కుమారులగునట్లు. వక్రజనం మధ్య ఉన్నాం, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. వారు తండ్రి అగో అపవాది సంబంధులు, వాడు అబద్ధానికి జనకుడు, వాళ్ళు సత్యమే లేదు, అలాగే ఉంటారు. చాలా లౌకికంగా ఉంటారు, చాలా జ్ఞానయుక్తంగా ఉంటారు. ఎట్లాగా, ఎంత కన్నింగ్గా ఉంటారు, ఎంత కన్నింగ్గా ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలంట, వక్రజనం, మూర్ఖమైన వక్రజనము మధ్య ఎలా ఉండాలి? నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులకున్నట్లుగా మీరు ఉండాలి. 16వ వచనం, అట్టి జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం చీకట్లో చిరుదీపాల వలె ఉండాలి, చీకటిని పారదోలే జ్యోతులుగా మనం ఉండాలి, చీకట్లో మనమే దిక్చూసులుగా మనం ఉండాలి. విఆర్ ద మోడల్, విఆర్ ద స్టార్స్ ఇన్ ద స్కై, విఆర్ ద సాల్ట్ ద వరల్డ్, యూఆర్ ద లైట్ ద వరల్డ్. లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు, లోకానికి జ్యోతులు. అది మనకివ్వబడ్డ హయ్యర్ కాలింగ్, హయ్యర్ కాలింగ్. కాబట్టి ఆ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినంటే ఆస్తిపాస్తులు కాదు. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆస్తి మనుషులు మనమే, మనమే. మనకివ్వబడ్డ జీవితం, మనకివ్వబడ్డ ఆరోగ్యం, మనకివ్వబడ్డ ఈ గొప్ప రక్షణ, ఎంత ఇంత గొప్ప రక్షణ. మనకివ్వబడ్డ జీవవాక్యం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, సంఘ సహవాసం, పరిశుద్ధత, పరిశుద్ధత, దేవుని క్యారెక్టర్, దేవుని గుణలక్షణం. సాతానులో అన్ని ఉన్నాయి, సాతానులో లేనిది పరిశుద్ధత, సాతానులో లేనిది పరిశుద్ధత. వాడి వాడికి నచ్చినది మనలో వాడు చూడితే ఒప్పుకోలేడు. కాబట్టి పరిశుద్ధత నుంచి మనల్ని పాడు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. మనల్ని మనము పరిశుద్ధులుగా కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, పరిశుద్ధత కొరకు ప్రాకులాడాలి. పాతకాలంలో ఒక మాట ఉండేది, మానం పోయిన ప్రాణం పోయినా పర్లేదు కాని మానం పోకూడదు, స్థీలం పోకూడదు, క్యారెక్టర్ పోకూడదు, నింద పడకూడదు. ప్రాణం కంటే క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం, అది చాలా గొప్పగా ఉండేది. అలాంటి ప్రాణం పోయినా పర్లేదు కాని అబద్ధం చెప్పకూడదు, ప్రాణం పోయినా పర్లేదు కాని పరువు పోకూడదు. ఎంత ఎంత ఉన్నతంగా ఉండేదో, ఎంత ఘోరంగా సమాజాన్ని అసత్యం ప్రభావం చేసిందంటే అవేం లేవు, అవేం లేవు. అలా అలా జీవించే వారిని లోకంలో చూడలేకపోతున్నాం. ఆశ్చర్యం, లోకంలో ఉన్న సంఘంలో కూడా చూడలేకపోతున్నాం, సంఘంలో కూడా చూడలేకపోతున్నాం. నేను దేవుని దాసుని ఆ పని నేను చేయలేదు, నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని ఆ పని నేను చేయలేదు. మరదకై ఆ మాట అంటున్నాడు, నేను యూదుడిని ఆ పని నేను చేయలేదు. షడ్రక్ మాషక్ అబద్ధను కూడా అంటున్నారు, మా వాళ్ళు కాదు మేము ముఖం, మేము ఆ పని చేయలేము. అవును పిల్లరా, మనకి ఇవ్వబడ్డ హయ్యర్ కాలింగ్, హయ్యర్ కాలింగ్ పరిశుద్ధత, పరిశుద్ధత కొరకు మన ప్రాకులాడివారుగా ఉండాలి. మూల వాక్యం తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మూడు విషయాలు రాయబడ్డాయి, మూడు విషయాలు హెచ్చరికగా రాయబడుతున్నాయి. 1:25 సహోదరులరా, మా కొరకు ప్రార్థన చేయుడి, మా కొరకు ప్రార్థన చేయుడి. మనకు ఇవ్వబడ్డ హెచ్చరిక ఏంటంటే మనం సహోదరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి, మనం సహోదరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మనకు బోరుగా ఉంటాయి. చాలా సార్లు అంటారు, వాక్యం వినడానికి 514 మంది వచ్చారు, చాలా బాగుంటారు. ప్రార్థన చేయడానికి అంతమంది ఉంటారు, వాక్యం అయిపోగానే 100 మంది ఫట్టు. ఏంది, మేము ప్రార్థన చేయం ప్రసంగాలు మాత్రమే వింటాం, మేము ప్రార్థన చేయం ప్రసంగాలు మాత్రమే వింటాం. పాటలు పాడండి ఎంత బాగా ఎగబడతారో, ప్రార్థన చేయండి అసలుకి నోరు పెగలదు, నోరు పెగలదు. రఘునంద ప్రియులరా, మనం ఎదగాలి. మనకి ఇవ్వబడితే హెచ్చరిక, సహోదరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. రోమిలికి రాసిన పత్రిక 15:30 నుంచి మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 15:30 నుంచి మనం చదివితే, సహోదరులరా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలోంచి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి శ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను అన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నాతో కలిసి మీరు పోరాడుతున్నారు, నాతో కలిసి మీరు పోరాడుతున్నారు. ఎట్లా పోరాడుతున్నారు, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడుతున్నారు. యు ఆర్ ద పార్ట్నర్స్. జూలై 12వ తేదీన నాయకుల మీటింగ్ కొరకు మనం ఆశ కలిగి ఉన్నాం. పెద్ద పని. సాధారణంగా వార్షికోత్సవాలకు వారానికి ఒక వార్షికోత్సవం చేస్తాం, సరిపోదు. మంచి భోజనం పెట్టి మంచి మీటింగ్ ప్లేస్ తీసుకొని అందరిని ఫాలో అప్ చేసుకుంటే అయిపోతుంది. నాయకుల మీటింగ్ అట్లాంటిది కాదు. నాయకుల్ని ఎంకరేజ్ చేయడానికి, ట్రైనింగ్స్ లోకి నడిపించడానికి పార్ట్నర్స్ అందరితో కలిసి, మిషనరీస్ అందరితో కలిసి జరిగించుకోవడం పెద్ద పని. మా మట్టుకు మేము టార్చ్ బేరర్స్ అయితే గత 3 నెలల కంటే ఎక్కువగానే మాట్లాడుతున్నాం, ప్లాన్ చేస్తున్నాం, వర్క్ చేస్తా ఉన్నాం. దాని కొరకు కొంతమంది టార్చ్ బేరర్స్ కారు, కొంతమంది నాయకులు కూడా కారు. మార్నింగ్ 7:00 to 8:00 ప్రార్థన పెట్టి ప్రార్థన చేయండి అంటున్నాం. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నమ్మకంగా ప్రతిరోజు సుమారు 90 మంది పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. మిషన్ టీం, ప్రార్థనా బృందం నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు. రఘునంద ప్రియులరా, మనం ఇది హెచ్చరికగా ఇవ్వబడిందాం, హెచ్చరికగా పొందుకున్నాం. సహోదరుల కొరకు ప్రార్థన చేయటం ప్రాముఖ్యంగా ఇందులోనూ పరిచర్య విషయంలో ప్రార్థన చేయడం. పౌలు అంటున్నాడు, మీరు పరిచర్లో నాతో కలిసి మీరు పోరాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన సంఘం నుంచి కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18
18 నుంచి 20 వచ్చినారు. ఆయన అక్కడ సర్వాంగ కవచం కోసం మాట్లాడాడు. మనం సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారిగా ఉండాలి. ఈ కత్తి, ఇదాలు, వాక్యం అనే వాక్య ఖడ్గం, విశ్వాసం అనే డాలు, ఇవన్నీ తగిలించుకుని ఏం చేయాలి? 18వ వచనం, 18వ వచనం, ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఇప్పుడు ప్రార్థనలో పోరాడువారిగా ఉండాలి. ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. సంఘం కొరకు, బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. చూడాలి, 106 మంది ఆఫీసర్ల పేర్లు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. 100 మంది మేము రాలేకపోతున్నామంటే వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నామంటే అది మన బాధ్యత. తప్పకుండా దేవుడు వాళ్ళ కదలికి తీసుకొస్తాడు, తప్పకుండా దేవుడు వాళ్ళ కదలికి తీసుకొస్తాడు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. 19వ వచనం, మరియు నేను దీని నిమిత్తం రాయిభారనే సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడనోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. మీరు సర్వాంగ కవచం ధరించుకొని ప్రార్థనలో పోరాడండి, మీ కొరకు పోరాడండి, సమస్త పరిశుద్ధ నిమిత్తం ప్రార్థనలో పోరాడండి, సువార్తికుడుగా పరిచారకుడుగా ఉన్న నా కొరకు ప్రార్థనలో పోరాడండి అని పౌలు భక్తుడు సంఘం యొక్క సహాయాన్ని కోరుకుంటూ హెచ్చరిక మాటలు చెప్పటం మనం చూడగలుగుతా ఉన్నాం. అట్లాగే మూడవ అధ్యాయ మొదటి వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయ మొదటి వచనం, కాబట్టి ఇక సహింపు చాలక ఏథెన్స్లో మేముంటిగా నేను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరిక చేయుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిము కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలనని అతన్ని పంపితిని అని ఆయన కిందకు వచ్చేసరికి ప్రభును స్తుతిస్తా ఉన్నాడు. మేము సంతోషంగా ఉన్నాం, మీ సమాచారం సంతోషమైన సమాచారం మాకు తెచ్చాడని. స్వార్థ పనిలో పరిచర్లో ఒకరి కొరకు, ఒకరి పరిచయ కొరకు మరొకరు ప్రార్థన చేయడం వార్షికోత్సవాలు అప్పుడు నేను అంటాను, ఈ వారం ఫలానా సహవాసం వార్షికారం జరుగుతుందంటే మనం చేయగలిగింది వాళ్ళ కొరకు ఆ శుక్రవారం ఉపవాసం ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం. ఆ వార్షికోత్సవాలు అప్పుడు ఫ్లయర్ మీకు వాట్సాప్ గ్రూపులు పంపిస్తాం. వాళ్ళు ఎంతో ప్రయాసపడి చేసుకుంటా ఉన్నారు. మనం వెళ్ళలేము, వెళ్ళడానికి కూడా మనకి మనమే నియమాలు పెట్టుకున్నాం, కుదరదు వెళ్ళడానికి, కానీ మనం పాలు భాగస్థుడం కాగలం. వారి కొరకు మనం ప్రార్థన చేయటం ద్వారా ఎన్నో పనులు ఉంటాయి. లాస్ట్ వీక్ బాపట్ల వారసు కోసం చేశాం. నిన్న ఉదయబాబు సీఏ గారు చెప్తున్నాడు 3 లక్షలు ఖర్చు అయిందన్నా. ఎంతో ఖర్చు, ఎంతో కష్టం. వాళ్ళు ఎక్కడ ఎలా పడకూడదు, ఆశ్చర్యం. 3 లక్షలు ఆ ధనం వచ్చింది, అందరూ ఎంకరేజ్ అయ్యారు. బ్యాంకు వాళ్ళు, ఐటీ వాళ్ళు చేశాం, రేపు వాళ్ళ రివ్యూ ఉంది. వాళ్ళకి 3 లక్షలు ఖర్చు అయ్యింది, విపరీతమైన ఖర్చులు బయట ఉన్నాయి. మన కార్యక్రమం ఖర్చులు 2 లక్షలు 3 లక్షలు దాటిపోతున్నాయి. ఆర్థిక భారం, ఉద్యోగాల్లో ఖాళీ ఉండదు, పైగా అందరూ ఒకచోట ఉండరు, అందరిని గెలవాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎంత పని ఉంటుందో. కావున ప్రియులరా, మీకు వస్తున్న ప్రార్థన అవసరతలు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఆ హెచ్చరికను ఈ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. తెసలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఇవ్వబడ్డ హెచ్చరిక, సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయుడి అని పౌలు సంఘాన్ని కోరుతా ఉన్నాడు. మనకు వచ్చిన ఏ ప్రేయర్ రిక్వెస్ట్ మనం మిస్ అవడానికి వీల్లేదు. ప్రార్థన చేయడం అనగానే వెంటనే సింబల్ పెడతారు ప్రార్థన చేసేస్తున్నామని. బాగుంది, అది వేషధారణ కాకూడదు, నిజంగా ప్రార్థన చేయాలి. అప్పుడు కొంచెంగా మనం ప్రార్థన చేసిన అందుకే మీకు డైరీ ఎందుకు ఇచ్చామంటే ఆ డైరీలో గుర్తొస్తాయి ఈరోజు ఎవరెవరితో మాట్లాడాను, మనం కూర్చొని ఆలోచించుకుని ఆ తర్వాత ప్రార్థన కూర్చుంటే చక్కగా అన్ని అంశాల కోసం ప్రార్థన చేయగలరు. ఈరోజు మా జిల్లా వాట్సాప్ గ్రూప్ లో ఎవరు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, ఎస్ఎఫ్జే వాట్సాప్ గ్రూప్ లో మిగతా సహవాసాల నుంచి ఏ అవసరతలు పెట్టారు, అది మనకి ఇవ్వబడ్డ హెచ్చరిక. అది మన వైఖరి. ఆత్మీయ పోరాటంలో మనం ఒంటరిగా పోరాడలేము, మనకి సంఘ సహవాసం అవసరం. వారు ఒంటరిగా పోరాటం చేయలేరు, వారికి మన ప్రార్థనా సహకారం ఎంతో అవసరం. తప్పకుండా ఈ పోరాటంలో మనం పాలిభాగస్థులం కావాలన్న హెచ్చరిక వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. 26వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకందరికి వందనాలు చెప్పండి. 1:25 వచనంలో సహోదరుల కొరకు ప్రార్థించండి, 26వ వచనంలో సహోదరులను ప్రేమించండి. వాళ్ళ కల్చర్ను బట్టి ముద్దు పెట్టుకోవడం ప్రేమించటం, ప్రేమించడానికి సింబల్. మనం ముద్దు పెట్టుకోవడం ప్రేమించడానికి సింబల్ అని అనలేం, కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ముద్దు పెట్టుకుని వందనాలు చెప్పండి. లవ్ ద బ్రదర్, సహోదరులను మనం ప్రేమించాలి, సహోదరులను మనం ప్రేమించాలి. అది హెచ్చరికగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చదివితే మీరు ఒకరినొకరు ప్రేమింపవన్నని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, ప్రేమించాలి, ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎవరో మనల్ని ప్రేమించారు కాబట్టి మనం వాక్యాన్ని పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, ఎదుగుతున్నాం. మనం కూడా ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపవన్నని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. దేవుని క్యారెక్టర్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమే ఉన్నాడు, ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుని క్యారెక్టర్. ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనలో మనం రూపాంతరం పొందకపోతే ఎట్లా, ఆయన సుగుణాలను మనం అప్పులకు పుచ్చుకోకపోతే ఎట్లా, ఆయన రిఫ్లెక్ట్ చేయకపోతే ఎట్లా, ఆయన పూలిన వారికి నడుచుకోకపోతే ఎట్లా. కాబట్టి రాయబడుతున్న మాట మనం సహోదరులను ప్రేమించాలి. ప్రేమ దేవుని యొక్క క్యారెక్టర్, ప్రేమ దేవుని యొక్క ఆజ్ఞ. 35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనేను. లోకంలో గొప్పడు అవ్వాలంటే పక్కోడు గాలి తీసేయాలి, పక్కోడిని నిందించాలి, పక్కోడికి ఏమీ తెలియని దద్దమ్మని చెప్పాలి, అప్పుడు వాళ్ళు గొప్పలు అవుతారు. లోకం, లోకం దేవుని బిడ్డలో ఒకరినొకడు హెచ్చించుకుంటూ ఒకరి కోసం ఒకరు గోతులు తీయడం కాదు, ఒకరి మీద ఒకరు లేనిపోయిన మాటలు చెప్పడం కాదు, ఒకరి కోసం తప్పుగా మాట్లాడడం కాదు. దయచేసి దయచేసి అర్థం చేసుకుందాం. ఎవరైనా నాకు ఎవరి కోసమైనా నెగిటివ్ గా చెప్తే నేను ఎవరి కోసం నెగిటివ్ గా చెప్పారో వాళ్ళ కోసం నేను ఆలోచించను, కానీ నెగిటివ్ గా చెప్పిన వారి కోసం ఆలోచిస్తాను. ఏంటి ఈ బ్రదర్ ఎట్లా ఉన్నాడు, నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా ఎదగాలి. అది నిజం కాదా అంటే నిజమై ఉండొచ్చు గాక. నువ్వు ప్రార్థన చేయి. నా ఎప్పుడు వెనకాల ఉద్దేశం ఏంటి, అన్నా ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం, నాకు ఇలా తెలిసింది అని అంటే ఖచ్చితంగా ఇద్దరిని కలిసి ప్రార్థన చేద్దాం. పోనీ కాకపోతే నాకు ఇలా తెలిసింది, నేను వెళ్తాను, మాట్లాడతాను, సరి చేస్తానంటే చాలా సంతోషం. పో, ప్రేమపూర్వకంగా చెప్పు, చమడాను ఎట్లా ఉన్నావేంటి అని చెప్పి చాలా బాగుంటది. నువ్వేం చెయ్యు, ప్రార్థన కూడా చెయ్యు, మరి చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? దాన్నే బైబిల్లో కొండేలు అన్నారు. దేవుని వాక్యం అలా చెప్పట్లా, ఒకరినొకడు ప్రేమించండి, ఒకరినొకడు ప్రేమించండి. పాజిటివ్స్ కనబడు ఎప్పుడు నెగిటివ్సే, వాళ్ళు ఉన్న పాజిటివ్స్ మనకు అనిపించి ఎప్పుడు నెగిటివ్సే. అరే ఇన్ని చేస్తున్నారు కదా, ఈ ఒక్క విషయంలో పొరపాటు చేశారు, ఏం చేద్దాం ఏం చేద్దాం? ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ తాళుకొనను, అన్నిటినీ తాళుకొనను. కాబట్టి క్రీస్తు శిష్యులు లోకమానం చూస్తే ఏంటి ఈ ప్రేమ, అన్నదమ్ములు లేని ప్రేమ వీళ్ళ మధ్య ఉంది అన్నట్టుగా మనం ఉండాలి. 35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యం, అలాంటి వారిగా మనం ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3:14, మొదటి యోహాను పత్రిక 3:14లో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము ఎరుగుదము, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అది మనం మారాము అనడానికి, మనం రూపాంతరం చెందాము అనడానికి సూచన ఏంటంటే ఇతరులను ప్రేమించగలగటం, ఇతరులను ప్రేమించగలగటం. పరిచర్య అంటే అర్థం ఏంటి? సేవ అంటే అర్థం ఏంటి? సేవ అన్న పరిచర్య అంటే ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు మేలు చేయటం. ఇతరులకు మేలు చేస్తుంది ఎవరిని ప్రేమించి? ఒకటి ప్రభువును ప్రేమించి, 2 వారిని ప్రేమించి. ప్రేమ లేకుండా నువ్వు చేసే పరిచర్య ఎట్లా ఉంటుంది అంటే, నీకు ఏదో వస్తే పరిచర్య చేస్తావు, నీకు నొప్పి వస్తే వెళ్ళిపోతాను అంటావు. ఎందుకు? నాకేం కావాలి? నేనెంత కష్టపడిపోతున్నాను, నేనెంత బాధపడిపోతున్నాను. ప్రేమ లేని పరిచర్య, ప్రేమ లేని పరిచర్య ఎట్లా చేస్తారు? చేయలేరు, నొప్పి వస్తే వెళ్ళిపోతారు. ప్రేమ లేని పరిచర్య, వాళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ ప్రభు దగ్గరికి రావాలి, వాళ్ళ పిల్లలు ప్రభు దగ్గరికి రావాలి, వాళ్ళ కుటుంబాలు ప్రభు దగ్గర రావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రేమ ఉంటే అనిపిస్తుంది, ప్రేమ ఉంటే అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు అనిపిస్తుంది? ప్రేమ ఉంటే మిగతా మనం ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. అదేంటి తమ్ముడా, అదేంటి చెల్లి, నువ్వు అట్లా ఉంటే ఎట్లాగా, నువ్వు బలపడాలి, నువ్వు బైబుల్ చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, వెళ్తాం. ప్రేమ ఉంటే ఇంటికి వెళ్తాం, ప్రేమ ఉంటే ఇంటికి వెళ్తాం, ప్రేమ ఉంటే వాళ్ళ అవసరతలో పాలు పంపులు పొందుతాం, ప్రార్థన చేస్తాం, ఫోన్లు చేస్తాం. చాలా మంది ప్రేమ లేని పరిచర్య చేస్తున్నారు. ప్రేమ లేని పరిచర్య, పరిచర్య ప్రభువును ప్రేమించి, వాళ్ళని ప్రేమించి మనం చేయాలి. కాబట్టి రెండు మాటలు, మా కొరకు ప్రార్థన చేయండి అని ఆ మాటలు సంఘానికి హెచ్చరికగా ఇస్తున్నాడు. 2, సహోదరులను ప్రేమించండి అన్న మాట హెచ్చరికగా ఇస్తూ పత్రిక ముగిస్తా ఉన్నాడు. ఆ చివరి మాట, ముగింపు మాట, తెసలోనిక 5:5, తెసలోనిక 5:27 సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేరట మీకు ఆనపెట్టుచున్నాను. 3 మాట, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదవండి. ఆ రోజు పత్రికలు అందుబాటులో ఉన్నాయి, ఆ పత్రికను మీరు చదవండి, మిగతాలకు వినిపించండి అని మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని చదవండి. కొలసలకు రాసిన పత్రిక 4:16, కొలసలకు రాసిన పత్రిక 4:16 అని చదివితే, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదొకియ వారి సంఘములోనూ చదివించుడి. లవదొకియకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకుని, పత్రిక చదవండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదవండి అన్న హెచ్చరికను మనం చూస్తా ఉన్నాం. కావున ప్రియులారా, చివరి మాట తెసలోనికి 5:28 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక. ఇది బెనడిక్షన్. సాధారణంగా బెనడిక్షన్ అనగానే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో ముగ్గురు పేర ఆశీర్వాదాలు ఇవ్వటం ట్రెడిషనల్ గా మనం చూస్తున్నాం, బ్యాలెన్స్డ్. కానీ చాలా పత్రికలు పౌలు భక్తులు ఎట్లా ముగించారంటే, ప్రభు కృప మీకు తోడుగా ఉండను గాక, ప్రభు మీ హృదయాలకు తోడుగా ఉండను గాక, అది కూడా బెనిడిక్షనే, అది కూడా బెనిడిక్షనే. ఇలా జీవించడానికి పైన ఏవైతే మన మాటలు వింటా ఉన్నామో, ఈవెన్ ఈ రోజు వర్తమానంలో విన్న మాటలు 23వ వచనంలో, పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వాలి, రాకడలో నిందారహితులుగా ఉండాలి, మీరు మీరు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి, మీరు సహోదరులను ప్రేమించువారిగా ఉండాలి, మీరు దేవుని వాక్యాన్ని చదవాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలి. దానికి చివరి మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇవన్నీ చేయడానికి మీకు తోడే ఉండనుగాక. చాలా సార్లు ఆశీర్వాదం యొక్క ఉద్దేశం ఏంటి? ఆశీర్వాదం యొక్క ఉద్దేశం ఆయన చిత్తం చేయడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన పరిచర్ చేయడానికి ప్రభు కృప మీకు తోడుగా ఉండనుగాక. నిజమే, ఆయన కృప మీద ఆధారపడితే వీటన్నిట్లోనూ విజయాన్ని మనం చూడగలుగుతాం, వీటన్నిట్లోనూ విజయాన్ని మనం చూడగలుగుతాం. తెసలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరినొకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇలా చేయడానికి ప్రభు మీకు తోడుగా ఉండనుగాక, ప్రభు కృప తోడుగా. చాలా చక్కటి మాటలు, పరిశుద్ధతలో ప్రేమలో, ప్రేమలో పరిశుద్ధతలో పరిచర్లో వర్ధిల్లునట్లుగా ప్రభు మీకు దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ అంటే అర్థమేంటి? దేవుని కృప మీకు తోడుగా ఉండనుగాక అంటే అర్థమేంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం పని లేకుండా ఖాళీ కూర్చుంటే అదా ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ బీ విత్ యూ. దేనికి కృప? ప్రేమలో వర్ధిల్లడానికి, పరిచయలు వర్ధిల్లడానికి. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఫలింపు చేయను గాక. ఆమేన్.